22-23 వచనాలు. నిర్గమకాండం 8వ అధ్యాయము 22-23 వచనాలు నేను చదువుతున్నాను. మీరు కూడా మీట్లో ఉండి మీ యొక్క పరిశుద్ధ గ్రంథాలను తెరిచి మీట్లో చదువుతురండి. మరియు భూలోకములో నేనే యెహోవాను అని నీవు తెలుసుకున్నట్లు ఆ దినమున నేను నా ప్రజలు నివసించిన గోషేన దేశమును వినాయించదను. అక్కడ ఈగల గుంపులుండవు. నా ప్రజలను నీ ప్రజల నుండి ప్రత్యేకపరచెదను. రేపు ఈ సూచక్రియ జరుగునని యెహోవా సెలవిచ్చినట్లు నీవు చెప్పవలెనెను. ప్రార్థన చేసుకుందాం. ప్రభు సాయం కొరకు ప్రేమగల తండ్రి, సర్వాధికారి, మీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకు స్తోత్రాలు. మీరంతైనా గొప్ప దేవుడవు, నమ్మదగిన వాడవు, వేరుపరులో మీ వంటి వాడు ఎవడనూ లేడు. పరిశుద్ధతను బట్టి మీరు మహనీయుడైన దేవుడవు, స్తుతి కీర్తను బట్టి పూజనీయుడవు, అద్భుతములు చేసే దేవుడు తండ్రి, అందరి బట్టి మీకు స్తోత్రాలు. ఈ దినమున ప్రాముఖ్యంగా ఎస్ఎఫ్జె పరిశీలన ఆధారం చేసుకునేంతవరకు మీరు మహింపంతో వచ్చారని విశ్వాసంతో ఉన్నాం. ఈ సమయంలో ప్రభు మీ మాటల కొరకై మేమందరూ కూడా ఎదురు చూస్తుంటున్నాం. తెరవబడిన ఆకాశం మాకు అనుగ్రహింపు చేయండి. మెల్లలైన మీ స్వరాన్ని మేము స్పష్టంగా విని గ్రహించినట్లుగా మా అందరిలో మీ కృపదాయ చూపించు. చదవడం లేఖన భాగాలను ప్రభు నా తండ్రి నాయన మరి మా గమనంలో తీసుకుని వచ్చి దేవ మీరే స్పష్టంగా మాట్లాడుతురండి. అల్పుడును అయోగ్యుని నన్ను కూడా మీరు జ్ఞాపకం తెచ్చుకుని సత్యవాక్యం సరిగా ఉపదేశించిన నిమిత్తమై నన్ను దర్శించు. మీ జ్ఞానంను మీ ఆత్మ నింపుదల నడిపింపును నాకు అనుగ్రహింపు చేయండి. వీని చిన్న మీ ప్రజల యొక్క హృదయాలను కూడా జీవం కలిగిన మీ మాటలతో కలిసి ప్రభు నా తండ్రి నాయన మరి వారిని సంధింపు చేసి వారు విని గ్రహించి గైకున్నట్టుకు కృప దయ చూపించు. ఈ సమయాన్ని మీ దయగల హస్తాలు అప్పచెప్పుకుంటూ వచ్చిన మా ప్రియులందరి బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ యేసుక్రీస్తు ఘనమైన శక్తి గల నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మంచిది. ప్రేమైన వలరా, ఈ యొక్క నిర్గమకాండము 8వ అధ్యాయంలో 23వ వచనంలో మొదటి భాగాన్ని మరొకసారి నేను చదువుతున్నాను. నా ప్రజలను నీ ప్రజల నుండి ప్రత్యేకపరచెదను. కాబట్టి ఈ మాట చదువుతున్నప్పుడు చాలా ప్రత్యేకంగాను మన యొక్క గమనంలో ఎంతో గ్రహింపులో కలిగించిన మాటలుగా మనకు అర్థమవుతూ ఉంటున్నాయి. ఈ యొక్క సందర్భాలను మనకందరూ కూడా తెలిసిన భాగమే. ఇజ్రాయెల్ ప్రజలు ఐగుప్తులో మరి యాకోబు యొక్క సంతానం వెళ్లిన తర్వాత మరి వారు అనేకులుగా విస్తరించబడటం, తర్వాత యేసుకు పేరుకున్నటువంటి రాజు వారు వచ్చి మరి వారిని ఎంతగానో ఇబ్బందికర పరిస్థితుల్లోకి తీసుకెళ్లినట్లుగా, అలాగే ఎంతో యుక్తిగా ప్రవర్తించి వారిని బానిసలుగా తీసుకుంటూ వారిని ఎంతో శ్రమ పెట్టినట్టుగా, వారి యొక్క శ్రమలలో దుఃఖములలో తమ దేవుడి వైపు మరి వారు తిరిగి వారు ఎంతో మొరపెట్టిన కారణాన్ని బట్టి దేవుడే వారి మొర విని దిగువచ్చి వారిని ఒక నాయకుడికి మరి ఒక నాయకుడిని ఏర్పాటు చేసి వారిని ఐగుప్తు దేశంలో నుంచి బానిసత్వంలో నుంచి ఫరో యొక్క అధికారంలో నుంచి విడిపించడానికి దేవుడు సిద్ధం చేసిన ప్రణాళికలో ఈ యొక్క సందర్భాన్ని మనం చూడగలుగుతుంటున్నాం. ప్రేమైన లేదా మనం చాలా జాగ్రత్తగా మనం గమనించినట్లయితే ఇక్కడ రాయబడినటువంటి సందర్భంలో అనేక చోట్ల దేవుడు తన యొక్క చిత్తాన్ని నెరవేర్చుకునే సమయాల్లో ప్రణాళికను నెరవేర్చే విషయాల్లో మనం గమనించినప్పుడు ఆయన తను ఎలాగ నెరవేరుస్తున్నాడు, ఎవరి కొరకు అనే విషయాలను మనం గమనించేటప్పుడు చాలా స్పష్టమైనటువంటి విషయాలు మనం తెలుసుకోవాలి. అట్ ద సేమ్ టైం అలాగే ఆయన ఎంత గొప్ప దేవుడై ఉన్నాడో తన ప్రజలను కూడా బయలుపరుచుకుంటాడు. ఇక్కడ కూడా అంతే. ఇజ్రాయెల్ ప్రజలను ఒక పక్కన ఆ యొక్క ఐగుప్తు యొక్క బానిసత్వంలో నుంచి రక్షించడం మాత్రమే కాదు, కాని అక్కడ మనం గమనిస్తే ఆ తీర్పు తీరుస్తున్నటువంటి విషయాలు మరి అవన్నీ కూడా ఆ దేవుని యొక్క గొప్పతనాన్ని, ఆ దేవుని యొక్క మహిమను తన ప్రజలకు కనపరుచుకుంటున్నాడు. తాను ఏమై ఉన్నాడో, ఎంత అధిక బల సంపన్నుడో, ఎంత అద్భుతములు చేసే దేవుడో వారికి బయలుపరచుకుంటూ మాత్రమే కాదు గాని, అదే సమయంలో ఆ యొక్క ఐగుప్తు దేశానికి దేవుడు తీర్పు తీరుస్తున్నటువంటి విషయాన్ని కూడా మనం మర్చిపోకూడదు. ఇలాంటి సమయంలో ఇక్కడ మనం కొన్ని విషయాలు మనం గ్రహిస్తే, ఇక్కడ దేవుడు అంటాడు, నా ప్రజలను నీ ప్రజల నుండి ప్రత్యేకపరచెదను. ఇక్కడ మనం చూస్తే ఈ సందర్భంలో రెండు రకాల ప్రజలు మనకు కనపడుతున్నారు. ఒకటి ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ఐగుప్తీయులు, అలాగే ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నటువంటి దేవుని యొక్క ప్రజలు. ఏ నిబంధన చేసి అబ్రహామును గొప్ప చేస్తానన్నాడో, ఒక ప్రత్యేకమైన జననాంగంగా ఉంచుతానన్నాడో, ఆ జననాంగాన్ని భూమి మీద ఉన్నటువంటి సమస్త వంశాలకు ఏ రీతిగా ఆశ్చర్యకరంగా ఉంచుతానన్నాడో, ఈ మాటలు మనము మర్చిపోకూడదు. అలాంటి నిబంధన చేసినటువంటి దేవుడు తన నిబంధన నెరవేర్పులో భాగంగా ఈ ప్రజలను చూడండి ఎలా ప్రత్యేకపరుస్తూ ఉంటున్నాడు. ఐగుప్తు లోకానికి సాదృశ్యం, ఆ లోకంలో ఉన్నటువంటి వీరిని తన కొరకు ఏ రీతిగా ప్రత్యేకపరుస్తూ ఉంటున్నాడు. ప్రాముఖ్యంగా ఇజ్రాయెల్ ప్రజల యొక్క ప్రత్యేకతను, ఎందుకు ఇంత ప్రత్యేకత కావాలి వాళ్ళకనంటే వారి యొక్క దేవుడు కూడా ప్రత్యేకమైన వాడే అన్ని విషయాలలో ఎక్కడ కూడా. అందుకని మిరియాము వేలుపులలో నీ వంటి వాడు ఎవడు అని ఆ ఎర్ర సముద్రాన్ని దాటిన తర్వాత ఎంతగానో మరి అనేక మంది స్త్రీలను సమకూర్చుకుని మిరియాము ఒక ప్రవక్తిగా అక్కడ మనకు కనపడతా ఉంటుంది. కాబట్టి దేవుని ఎంతగానో స్తుతించి ఆరాధించినట్లుగా మనం చూడగలుగుతూ ఉంటాం. కాబట్టి ప్రేమైనదా, ఆ దేవుడు ప్రత్యేకమైన వాడు, అన్నిటిలోనూ అన్ని విషయాల్లోనూ కూడా ప్రత్యేకమైన వాడే. అందుకని హెబ్రీ పత్రికలో 7:26 కూడా ఆ మాట మనం చూడగలుగుతాం, పవిత్రుడును నిష్కల్మషుడును అనే మాటలు మనం చూసి పాపులలో చేరక ప్రత్యేకమైన వాడు. చూసారా, అన్ని విషయాలలో కూడా ఆయన యొక్క ప్రత్యేకత మనకు కనపడుతూ ఉంటుంది. కాబట్టి ఆ దేవుడు ఒక ప్రత్యేకమైన వాడు, కాబట్టి ఆ దేవుని యొక్క ప్రజలు కూడా ప్రత్యేకమైన వారిగానే ఉండాలి భూమి మీద. ఇది దేవుడు ఉద్దేశించినటువంటి విషయం. కాబట్టి ఇక్కడ చూడండి, ఎప్పుడు ప్రత్యేకపరచుకుంటున్నాడు, ఎలా ప్రత్యేకపరచుకున్నాడు అనే విషయాలు మనం చూసినప్పుడు ద్వితీయ దేశకాండంలో కొన్ని మాటలు మనం చూడొచ్చు. ద్వితీయ దేశకాండం 32 మన యొక్క గ్రహింపులోనికి ఈ మాటలు చదివించడానికి ఇష్టపడుతున్నాను. ఆ ద్వితీయ దేశకాండం 32 9వ వచనాన్ని మనం 8వ వచనం నుంచి మనం చూస్తే ఈ మాట రాయబడతా వచ్చింది. 8వ వచనంలో ద్వితీయ దేశకాండం 32:8 మహోన్నతుడు జనములకు వారి స్వాస్థ్యములను విభాగించినప్పుడు, నరజాతులను ప్రత్యేకించినప్పుడు, ఇశ్రాయేలీల లెక్కను బట్టి ప్రజలకు సరిహద్దులను నియమించెను. యెహోవా వంతు ఆయన జనమే, ఆయన స్వాస్థ్య భాగము యాకోబే అని అంటాడు. ఇక్కడ చూడండి, మహోన్నతుడు జనముల కంట వారి స్వాస్థ్యాలను విభాగించాడంట. అది మాత్రమే కాదు గాని నరజాతులను ప్రత్యేకిస్తూ వచ్చాడు. ఎందుకు ఇలాగానంటే ఆయన యొక్క చిత్తం నెరవేర్పులో భాగంగా ఇవన్నీ ఆయన జరిగిస్తున్నట్లుగా మనం చూడొచ్చు. ఆయన అనాదికాల సంకల్పంలో ఏది నియమించాడో, నిర్ణయించాడో, ఏది జరగాలని సంకల్పిస్తూ వచ్చాడో, దాని నెరవేర్పులో భాగంగా ఈ విషయాలన్నీ కూడా ఆయన జరిగిస్తూ ఉంటున్నాడు. ఇక్కడ ప్రాముఖ్యంగా ఇక్కడ అంటాడు, ఇస్రాయేలీల లెక్కను బట్టి ఆ ప్రజలకు సరిహద్దును నియమించాను అనమాట. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో చాలా స్పష్టంగా రాయబడుతూ వచ్చింది, యాకోబు యొక్క రేణువులను ఎవరు లెక్కించగలుగుతారు అనే మాటను మనం చూడగలుగుతాం. అయితే ఇక్కడ చూడండి, అది మనుషులకు అసాధ్యమే, కానీ దేవునికి సమస్తమును సాధ్యమే. కాబట్టి ఇజ్రాయేలీల యాకోబు యొక్క రేణువులను, ఇజ్రాయేలీల లెక్కను లెక్కించగలిగిన దేవుడు ఆయన. కాబట్టి అక్కడ చూడండి, ఆ యొక్క ప్రత్యేకమైన జననాంగం కొరకనంట ఇస్రాయేలీల లెక్కను బట్టి, ఆ మాట ఎంత స్పష్టంగా రాయబడిందో, ప్రజలకు ఆ ఇస్రాయేల్ ప్రజలకు, ఆ మిగతా ప్రజలకు సరిహద్దులను నియమించినట్లుగా మనం చూస్తూ ఉంటాం. 9వ వచనంలో చాలా ప్రత్యేకంగా రాయించాడు, యెహోవా వంతు ఆయన జనమే, ఆయన స్వాస్థ్య భాగము యాకోబే అనే మాట మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ఈ ప్రజలు దేవుడు ఎంత ప్రత్యేకమైన వాడు, అలాగే దేవుడు తన కొరకు ఏర్పరచుకున్న ఈ ప్రజలు కూడా అంతే ప్రత్యేకతలను ఉంటారు, అంతే ప్రత్యేకతలో నివసించాలి, అంతే ప్రత్యేకతను వారి యొక్క జీవితాల్లో, వారి యొక్క కుటుంబాల్లో, ఆ సమాజంలో వారికి కలిగి ఉండాలి. ఎందుకంటే ఆయన అంటాడు, ఆ ప్రత్యేకత ఏంటి, ఆ ప్రత్యేకత అంటే ఆయన అసమానులైన దేవుడు మాత్రమే కాకుండా ఆయన అతి పరిశుద్ధుడు. అందుకని దేవుని యొక్క మందిరం గురించి మాట్లాడుతూ పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తూ ఉంటుంది, ఎన్నటెన్నటికీ పరిశుద్ధత అనే మందిరమునకు అనుకూలం. కాబట్టి అంత పరిశుద్ధుడైన, కాబట్టి ఆయనలో ఉన్నటువంటి ఆ ప్రత్యేకత ఆ పరిశుద్ధతే. కాబట్టి భూమి మీద గాని పరలోకంలో గాని ఆయన వంటి వారు ఎవరూ లేరు. కాబట్టి ఆయన అంత ప్రత్యేకమైనటువంటి దేవుడిగా మనకు కనపడటం మాత్రమే కాదు గాని ఆయన యొక్క ప్రజలు కూడా ఆ రీతిగా ఉండాలన్నదే దేవుని యొక్క ఉద్దేశం. అందుకొరకే తన యొక్క సంకల్పంలో పరలోకంలో ఏ రీతిగా ఆయన రాజ్యాన్ని కలిగి ఉన్నాడో, భూలోకంలో ఆయన యొక్క రాజ్యాన్ని కూడా మానవుడు అంటే తన యొక్క పోలికలో తన యొక్క స్వరూపంలో సృజించబోతున్న మానవుడిని మరి ఏర్పాటు చేసి ఆ పరలోకాన్ని భూలోకాన్ని యాకము చేయాలన్నది దేవుని యొక్క సంకల్పం. అందుకని మనం ఆ మాట చూడగలుగుతాం, ఆ పరలోకాన్ని భూలోకంలో అంటే తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడిన గాక, నీ రాజ్యము వచ్చిన గాక, నీ చిత్తం పరలోకం ముందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరాలి. కాబట్టి పరలోకం ముందున్నటువంటి దేవుడు భూమి మీదనూ దేవుడే. కాబట్టి ఆ పరలోక రాజ్యము భూలోక రాజ్యాన్ని ఆయన ఐక్యపరచబడటం అనేది మనం చూడగలుగుతాం. అందుకనే ఆయన యొక్క మహిమలు ఆయన యొక్క పోలికలో ఆయన యొక్క స్వరూపంలో మానవుడిని కలగజేసి మానవుడి ద్వారా భూమి మీద తన యొక్క రాజ్యాన్ని స్థాపింప చేయాలన్న ఉన్నతమైన ఉద్దేశాన్ని కలిగిన దేవుడు. అయితే ఆదాము చెడిపోయిన కారణాన్ని బట్టి, ఆదాము అపవిత్రుడైన కారణాన్ని బట్టి, ఆదాము పాపంలో పడిపోయిన కారణాన్ని బట్టి మానవుడు తన యొక్క ఆధిక్యతను కోల్పోతూ వచ్చాడు. అయితే కడపటి ఆదాముగా యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి ఏది మానవుడు చేయలేకపోతూ వచ్చాడో దానిని యేసుక్రీస్తు ప్రభువారు తీస్తూ వచ్చాడు. అందుకని చూడండి, మానవుడు దేవుని కొరకు రాజ్యాన్ని స్థాపించవలసింది పోయి ఆ నిమ్రోదు కాలంలో మనం చూస్తాం, నిమ్రోదు తన కొరకు ఒక రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నట్లుగా అంటే మానవుడు దేవుని కొరకు కాదు గాని తను తాను ఏలు నిమిత్తమై భూలోక ప్రజలందరూ కూడా తన ఏలు నిమిత్తమై ఒక రాజ్యాన్ని స్థాపిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. అందుకని దేవుడు ఆ సంకల్పానికి భంగాన్ని కలగజేస్తూ వచ్చాడు. దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్పులో ప్రేమైన వల్ల ఒక ప్రత్యేకమైన జననాంగాన్ని ఆ తరాలలో ఆయన ఉంచుకున్నట్లుగా మనం చూడగలుగుతూ ఉంటాం. కాబట్టి ఏది కోల్పోతూ వచ్చాడు మానవుడు, ఆ తర్వాత తరతరాలలో ప్రతి ఒక్క తరంలో కూడా ఆయన కొరకు ఏదో ఒక కుటుంబాన్ని, ఏదో ఒక మనుషుడిను తన కొరకు ప్రత్యేకపరచుకుంటూ తన యొక్క సంకల్పాన్ని నెరవేర్చుకుంటూ వచ్చాడు. కాబట్టి ఏ రాజ్యాన్ని మానవుడు దేవుని కొరకు స్థాపించాలో అది చేయలేకపోతూ వచ్చాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు మరలా కడపటి ఆదాముగా మన మధ్యలోనికి వచ్చి ఈ భూలోకంలో జన్మించి ఒక ప్రత్యేకమైన, ఆయన చూడండి ఆయన జన్మ ప్రత్యేకమే, ఆయన యొక్క జీవితం ప్రత్యేకమే, ఆయన యొక్క మరణం ప్రత్యేకమే, ఆయన యొక్క భూస్థాపన ప్రత్యేకమే, ఆయన యొక్క పునరుద్ధానం ప్రత్యేకమే. అందుకనే అన్ని విషయాలలో ఆయన ప్రత్యేకమైన వాడి అనే మాట మనం చూడగలుగుతాం. కాబట్టి ఆయనకు సంబంధించినంత కూడా ప్రత్యేకమే, ఆయనకు సంబంధించిన ప్రజలందరూ కూడా ప్రత్యేకంగానే ఉండాలి. అందుకొరకే ఈ ఇజ్రాయెల్ ప్రజల గురించి మాట్లాడుతూ అది చూడండి ఇక్కడ అన్ని ఎంత గొప్పగా మాట్లాడుతూ వచ్చారంటే, యెహోవా వంతు ఆయన జనమే, ఆయన స్వాస్తి భాగము యాకోబే, ఇజ్రాయెల్ ప్రజలను బట్టి. కాబట్టి ప్రేమినరా, ఆ రీతిగా దేవుని యొక్క మరి చిత్తమును నెరవేర్పులో భాగంగా ఇవన్నీ కూడా జరిగిస్తున్నట్లుగా మనం చూడగలుగుతాం. అందుకని యాకోబు కలగన్న రీతిలో భూలోకమును పరలోకాన్ని సంబంధపరిచే వ్యక్తి ఒక నిచ్చెనగా అక్కడ చూపిస్తూ అక్కడ మనకు మాట్లాడుతూ ఉంటాడు. కాబట్టి పరలోకము భూలోకము ఐక్యపరచబడే సంఘం అది ఎంత అద్భుతమైనటువంటి సంఘటన. అది మానవుడికి చేతుల్లో పెడితే తన యొక్క ఆధిక్యతను కోల్పోతూ వచ్చాడు. కాబట్టి మానవ మాత్రిగా మానవ రూపంలో మనుషుడి ఆకారంగా ఆ దేవాది దేవుడే, సృష్టికర్త అయిన దేవుడే మన మధ్యలోనికి వచ్చి దాన్ని సంబంధపరిచినట్లుగా మనం చూడగలుగుతూ ఉంటాం. కాబట్టి ప్రేమైన ఇక్కడ ఇజ్రాయెల్ యొక్క ప్రత్యేకతను మనం చూస్తున్నప్పుడు ఇంకా ఇక్కడ 33వ అధ్యాయంలో ద్వితీయ దేశకాండం 33వ అధ్యాయంలో 29వ వచనం అంటాడు, లేదంటే 28 నుంచి మనం చూస్తే ఇక్కడ ఇజ్రాయెల్ నిర్భయంగా నివసించును, యాకోబు ఓట ప్రత్యేకింపబడును, అతడు ధాన్య ద్రాక్షారసములు గల ప్రదేశంలో ఉండును, అతనిపై ఆకాశపు మంచును కురిపించును, ఇజ్రాయేలు నీ భాగ్యమెంత గొప్పది. ఈ మాటలు చూసారా, భూలోకంలో ఉన్న ప్రజలందరితో ఈ యొక్క ప్రజలను ప్రత్యేకపరచుకుని వారితో అన్న మాటలు, ఇజ్రాయేలు నీ భాగ్యమెంత గొప్పది. ఇక్కడ యాకోబు ఓట అనే మాట చూసినప్పుడు, ప్రత్యేకించబడినప్పుడు యాకోబు ఓట అంటే యాకోబు యొక్క సంతానం. కాబట్టి యాకోబు యొక్క సంతానము ప్రత్యేకించబడుతుంది. ఆ జనులు ఎంతో భాగ్యవంతులుగా ఎంతో ధన్యులుగా కనపడతా ఉంటారు. ఎందుకు వరకనంటే ఆ గొప్ప దేవుని యొక్క ప్రజలు వెళ్ళారు. కాబట్టి ఆ గొప్ప దేవుని యొక్క ప్రజలు, ఆ గొప్ప దేవునికి ఎందుకొరకు ఆయన ప్రత్యేకపరుచుకున్నాడు అనే విషయాలను మనం గ్రహించినప్పుడు వీరి ద్వారా దేవుని యొక్క నామము భూలోకమంతటా కూడా ప్రకటించబడాలి. వీరి ద్వారా ఆ దేవుని యొక్క గొప్పతనము, ఆ దేవుని యొక్క మహిమ భూలోకంలో ఉన్న మనుషులందరికీ ప్రకటించబడాలి. అంత మాత్రమే కాదు కానీ ఆ దేవుని యొక్క అద్భుతమైన కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు అన్ని కూడా వీరు గ్రహించిన వారై, తెలుసుకున్న వారై, ఆ దేవుని యొక్క మహాత్యమును, గొప్ప కార్యములను అనేక జనుల్లో ప్రకటించాలి. తరతరములుగా వీరు వీరి యొక్క తరముల నుంచి మరొక తరం వరకు ఆ దేవుని యొక్క గొప్పతనాన్ని, కార్యములను అలా ప్రచురపరుచుకుంటూ వెళ్ళాలి. అప్పుడు ఆ దేవుడు ఎంతో మరి ఆ యొక్క గొప్పతనము అనుదినంలో కూడా సైతము ప్రకటించబడి అనేకులు ఆయన యొక్క గొప్పతనాన్ని విని ఆ దేవుని యొక్క సన్నిధికి రాగలుగుతారు. భూలోకమంతా కూడా ఈ ప్రజల ద్వారా దేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటూ వచ్చారు. అయితే ప్రేమేనుల తర్వాత మనం జరిగినటువంటి విషయాలు మనం గమనిస్తే ఇక్కడ చూడండి, నా జనులను నీ జనుల్లో నుంచి ప్రత్యేక పరిచయను, నా ప్రజలను నీ ప్రజల్లో నుండి ప్రత్యేకపరుస్తారు. ఆ ప్రత్యేకత అనేది ఇస్రాయల్ ప్రజలు ఆ రీతికి కలిగి ఉన్నారు. దేవుడు అందుకనే ప్రత్యేకపరుచుకుంటూ వచ్చాడు. అక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ ఇస్రాయల్ ప్రజలకు ఉన్నటువంటి ఆధిక్యత మనకేంటో స్పష్టంగా తెలియజేస్తున్నాడు. ప్రేమైన వలరా, కానీ ఇజ్రాయెల్ ప్రజల గురించి మనం కనుక చూసినట్లయితే తరువాతి తరాలలో మనం చూస్తే వీళ్ళు ఇక్కడ నుంచి మనం ఐగుప్తు దేశంలో నుంచి విడిపించబడి తర్వాత అరణ్యయాత్ర ముగించుకుని వాగ్దాన దేశంలోకి వచ్చిన అతి తక్కువ కాలంలోనే యెహోవానైనను, యెహోవా చేసిన కార్యములైనను ఎరుగని తరం ఒకటి వచ్చిందని చెప్పి న్యాయాధిపతుల గ్రంథం 2:10 ఎంతో స్పష్టంగా మాట్లాడతారు. ఇక్కడ ఐగుప్తులు కూడా మనం చూస్తూ ఉంటాం, యోసేపునైనను ఎరిగినటువంటి రాజు, ఒకడు కొత్త రాజు వచ్చినట్లుగా యోసేపు ఎలాంటి కార్యములు జరిగించి ఎలాంటి దేవుని యొక్క కృపను పొందుకుని ఐగుప్తు దేశాన్ని, ఇతర దేశాలను ఎరితిగా రక్షిస్తూ వచ్చాడు, ఐగుప్తు దేశానికి ఎంతో గొప్ప ఆశ్చర్యకరంగా ఉంటూ వచ్చాడు అనే విషయాలను మర్చిపోయినటువంటి రాజు వచ్చినట్లుగా దేవుని యొక్క ప్రజలు కూడా ఆ దేవుని యొక్క గొప్పతనాన్ని, ఆ దేవుడు జరిగించినటువంటి అద్భుతాలను, అనేకమైనటువంటి ఆశ్చర్యమైన కార్యములను మరిచిపోయి దేవుననే మరిచిపోయినటువంటి ప్రజలుగా వీళ్ళు కనపడతా ఉంటారు. అయితే దేవుని యొక్క ఉద్దేశం ఏంటి? దేవుని యొక్క సంకల్పం ఏంటి? ఈ ప్రజల ద్వారా ఆయన నామము గొప్ప గణపరచబడాలని, ఈ ప్రజల ద్వారా ఆయన నామము అనుదినంలో ప్రకటించబడాలని, ఈ ప్రజల ద్వారా ఆయన మరి ఆ దేవుని కొరకు ఈ ప్రజలందరూ కూడా అనేకులకు ఆశ్చర్యకరంగా ఉండాలని చెప్పి వీరిని ప్రత్యేకపరచుకుంటూ ఉంటే వీళ్ళు మరి ఐగుప్తు దాటమే బిగిన పెడుతూ వచ్చారు. అనేక సందర్భాల్లో ఐరితులుగా తరాలు మారిన ఇజ్రాయెల్ ప్రజల యొక్క జీవితాల్లో ప్రేమైన వారి యొక్క స్వభావం అనేది, అంటే ఏ స్వభావం ఇది? దేవుని స్వభావం కాదు, వాస్తవంగా దేవుని యొక్క స్వభావం కలిగి ఉన్నటువంటి ప్రజలు దేవుని యొక్క ప్రజలు. అయితే ఐగుప్తులో ఉన్నారు, ఐగుప్తులో ఉన్న స్వభావము అంత ఈజీగా వారిలో నుంచి తొలగించబడలేదు. వాళ్ళు ఐగుప్తులో నుంచి రాబడుతూ వచ్చారే గాని, ఐగుప్తుల నుంచి విడిపించబడ్డారే గాని, ఐగుప్తు దేశంలో నుంచి దేవుడు వాగ్దానం చేసినటువంటి ఆ నిబంధన కలిగినటువంటి దేశంలోనికి రాగలుగుతూ వచ్చారు గాని, ఐగుప్తు యొక్క స్వభావాన్ని మాత్రం, అంటే లోకములో ఉన్నటువంటి స్వభావాన్ని మాత్రం వాళ్ళు మర్చిపోయిన వారుగా లేరు. కాబట్టి ప్రేమైన వాళ్ళు మరి దేవుని కొరకు ఒక అతిశయాస్పదంగా ఉండవలసిన ప్రజలై ఉండగా దాన్ని కోల్పోయిన వారిగా ఉంటున్నారు. పైపెచ్చు ఎందుకు వాళ్ళు అంతగా ఇదిగుంటూ వచ్చారు, దేవుని యొక్క కోపాన్ని ఇంకా ఎంతగా రేపుతూ వచ్చారంటే, ఇక్కడ చూడండి, ఇక్కడ రాయబడిన మాటల్లో మనం చూస్తూ ఉంటాం 32:2 ద్వితీయోపదేశకాండము 32:16 ఇక్కడ రాయబడుతూ వచ్చింది, వారు అన్యుల దేవతల చేత ఆయనకు రోషము పుట్టించిరి, హేయకృత్యముల చేత ఆయనను కోపింపచేసిరి. వారు దేవత్వము లేని దయ్యములకు, తామెరిగిన దేవతలకు, కొత్తగా పుట్టిన దేవతలకు, తమ పితరులు భయపడిన దేవతలకు బలి అర్పించిరి అని అంటాడు. ఇక్కడ చూసారా, కొత్తగా పుట్టిన దేవతలకు. కాబట్టి ఈనాడు మన యొక్క విశ్వాసుల్లో కూడా మరి ఇలాంటి దేవతలు అనేది లేకపోలేదు. కాబట్టి చాలా జాగ్రత్తగా మనం లేఖనాన్ని మనం చాలా జాగ్రత్తగా పరిశీలనాత్మకంగా మనం చూస్తే, ఎందుకు ఇంత గొప్ప ప్రజలు, ఎంత ప్రత్యేకంగా ఉన్నటువంటి ప్రజలు మరి ఎందుకు వరకు తగ్గిపోతూ వచ్చారంటే, వాళ్ళు రోజు రోజుకి ఒక కొత్త దేవతలు. అంటే ఏంటి, ఇక లోకంలో ఏదైతే ఐగుప్తులో వాళ్ళు నేర్చుకుంటూ వచ్చారో చూస్తూ వచ్చారో 430 సంవత్సరాల పాటు ఆ స్వభావాన్ని వాళ్ళు విడిచిపెట్టలేని పరిస్థితిని మనం గమనించవచ్చు. కాబట్టి ఇక్కడ మనం చూస్తే, ఇంకా మనం ముందుకు వెళితే ఇదే అధ్యాయంలో 21వ వచనంలో మనం చూస్తే, వారు దైవము కాని దాని వలన నాకు రోషం పుట్టించిరి, తమ వ్యర్థ ప్రవర్తన వలన నాకు ఆగ్రహం పుట్టించరి. కాబట్టి వారు చేసినటువంటి విషయాల్లో వారి యొక్క మనం చూసినట్లయితే వాళ్ళు హేయమైనటువంటి కార్యాలను చేస్తూ వచ్చారు. అంత మాత్రమే కాదు కానీ వ్యర్థమైనటువంటి ప్రవర్తనలు. ఆ దేవుడు పరిశుద్ధుడు కాబట్టి, నేను పరిశుద్ధుడనై ఉన్నాను కాబట్టి మీరు సమస్త ప్రవర్తనలోనూ పరిశుద్ధులుగా ఉండాలని దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. అంటే ఆనాడు వారికి కూడా తెలియజేస్తూ వచ్చాడు. అలాగే ఆ దేవుని యొక్క గొప్పతనాన్ని, ప్రత్యేకతను వాళ్ళకి పైన బయలుపరచుకుంటున్నప్పుడు ఈ విషయాలన్నీ కూడా చెప్పే ఉన్నాయి. కాబట్టి ప్రియమైన, కానీ వాళ్ళు ఆ పరిశుద్ధ ప్రవర్తనకు బదులుగా వ్యర్థమైన ప్రవర్తనను బట్టి, ఏమైన కార్యాలను బట్టి దేవునికి కోపం పుట్టిస్తూ వచ్చారు. అందుకని అక్కడ రాయబడుతూ వచ్చింది, కాబట్టి జనము కాని వారి వలన వారికి రోషం పుట్టింతును, అవివేక జనము వలన వారికి కోపం పుట్టింతును అని అన్నాడు దేవుడు. కాబట్టి ఈ మాటలు మనం గమనిస్తే ప్రియమైనగా, జనము కాని వారి వలన వారికి రోషం పుట్టించారు. ఎంత గొప్ప సంగతి ఇక్కడ చూడండి, ఎంత విచారకరమైన విషయం. వ్యర్థమైన ప్రవర్తన, హేయమైన కార్యాలు. ఇంకొక మాట నాకు గుర్తొస్తుంది, కీర్తన గ్రంథంలో 95వ అధ్యాయంలో వీరి గురించి మాట్లాడుతూ, ఎందుకొరకు ఆ తరం వారు ఆ యొక్క విశ్రాంతి దేశంలో లేదంటే వాగ్దాన దేశంలో ప్రవేశించలేకపోతూ వచ్చారనంటే, ఇక్కడ 95వ కీర్తనలో 10వ వచనంలో ఇక్కడ రాయబడుతూ వచ్చింది, 95:10, 40 ఏండ్ల కాలము ఆ తరము వారి వలన నేను విసుక్కి, వారు హృదయమున తప్పిపోవు ప్రజలు, వారు నా మార్గములు తెలుసుకొనలేదని చెప్పి అనుకున్నాను అని అన్నాడు దేవుడు. కాబట్టి ఈ ఇంకొక 2 విషయాలు మనం చూస్తే, హృదయంలో తప్పిపోయే ప్రజలు, అంత మాత్రమే కాదు గాని దేవుని మార్గమును ఏమాత్రము కూడా తెలుసుకోలేకపోతూ వచ్చారు. అందుకనే వీరిని బట్టి మనకు బుద్ధి కలిగే మాటలుగా, జ్ఞానం కలిగే మాటలుగా మనకు దేవుడు తెలియజేస్తూ ఉంటున్నాడు. యిర్మీయా గ్రంథంలో అంటాడు, పురాతనమైన మార్గములను పరిశీలించుడి, ఏది ఉత్తమమైన మార్గమో, ఏది నీతివంతమైనదో దాన్ని పరిశీలించి కనుగొని అందులో నడుబడి అని అంటాడు. కానీ దేవుని యొక్క మార్గంలోనే వీళ్ళు గ్రహించలేకపోతూ వచ్చారు. ప్రేమైన వాళ్ళరా, ఇక్కడ మనం గ్రహించినట్లయితే వారు హృదయంలో తగ్గిపోయిన ప్రజలుగా ఉన్నారు, దేవుని మార్గమును ఎరగలేనటువంటి ప్రజలుగా ఉన్నారు. అంత మాత్రమే కాదు గాని వ్యర్థమైన ప్రవర్తనల చేత, హేయమైన కార్యముల చేత ఆ దేవునికి కోపం పుట్టిస్తూ వచ్చారు, కోపం పుట్టిస్తూ వచ్చారు, దేవుని యొక్క హృదయానికి ఎంత దుఃఖాన్ని కలగజేస్తూ వచ్చారు. ప్రేమైన వాళ్ళరా, ఎంత ప్రత్యేకంగా ఉండవలసినటువంటి ప్రజలు, ఎంత అత్యాస్పదంగా ఉండవలసినటువంటి ప్రజలు ఎలా తృణీకరించబడుతూ వచ్చారో ఇక్కడ అంటాడు. ఇదే ఆ ద్వితీయ దేశకాండ 32వ అధ్యాయంలో వీరిని బట్టి మాట్లాడుతూ ఉంటున్నాడు. 32వ అధ్యాయంలో ఏమంటున్నాడు, ఆకాశ మండలమా చెవియొగ్గుము నేను మాట్లాడుదును, భూమండలమా నా నోటి మాట వినుము, నా ఉపదేశము వానవలే కురియును, నా వాక్యము మంచు వలెను, లేత గడ్డి మీద పడు చినుకుల వలెను, పచ్చిక మీద కురియు వర్షం వలెను ఉండును అని అంటాడు. ఆయన ఎలాంటి క్రియలను, ఏ విషయాలను వారి కొరకు సిద్ధం చేసి జరిగిస్తూ వచ్చాడో ఈ యొక్క ప్రత్యేకతను ఇక్కడ తెలియజేస్తా ఉంటున్నాడు. ఎందువరకు ఇక్కడ ఆకాశ మండలాన్ని, భూమండలాన్ని పిలుస్తూ ఉంటున్నాడు, ఇక్కడ సాక్షులుగా పెట్టలేదు గాని ఇదే ద్వితీయ దేశకాండం 4:26లో, అలాగే 30వ అధ్యాయం 19వ వచనంలో, అలాగే 21వ అధ్యాయము 27వ వచనంలో కూడా ఇక్కడ మనం చూస్తే, 27-28 వచనాల్లో 31వ అధ్యాయము ఇక్కడ భూమండలమా లేదంటే ఆకాశమును భూమిని పిలిచి నేను మీ మీద సాక్షులుగా ఉంచుతున్నాను, సాక్షులుగా పెట్టాను, సాక్షులుగా ఉంచుతున్నాననే మాటలు మనం చూస్తూ ఉంటాం. పిలుస్తున్నాను, ఉంచాను, పెట్టానన్న మాటలు మనం చూడొచ్చు. అయితే ఇక్కడ భూమిని, ఆకాశాన్ని సాక్షులుగా ఉంచలేదు కానీ వారికి ఒక ప్రత్యేకతను తెలియజేస్తున్నాడు. ఏంటి ఆ ప్రత్యేకతనంటే, ఇజ్రాయేలీల యొక్క ప్రత్యేకత. ఈయన ముందు ఎలాంటి దేవుడో, ఏం చేశాడో ఆ విషయాలను బయలుపరచుకుంటూ తన యొక్క ప్రజలు కూడా ఎంత ప్రత్యేకమైన వారో ఈ 32:8-9లో మనకు తెలియజేస్తున్నాడు. ప్రియమైన వాళ్ళరా, ఏంటి ఇక్కడ దేవుడు ఎలాగా వీరి కొరకు చేయగలుగుతాడనంటే ఇక్కడ మనం చూడొచ్చు. ఇక్కడ ఉపదేశం వానవలే కురుస్తుంది, వాక్యం మంచువలేనంటే ఇక్కడ బీడుభూమి మీద పడినటువంటి వర్షము, అలాగే మంచు ఆ భూమిని తడిపి ఏ రీతిగా పచ్చగడ్డిని చిగురింపు చేయడానికి అవకాశం ఉందో, అలాగే దేవుని యొక్క ప్రజలైనటువంటి ఇశ్రాయేల్ ప్రజలను ప్రత్యేకపరచుకోవడం మాత్రమే కాదు గాని వారికి ఈయన ఎలాంటి ఈయన యొక్క మాటలు, ఈయన యొక్క వాక్యము ఇజ్రాయెల్ యొక్క హృదయాలను శాంతిపరిచేదిగా, తృప్తిపరిచేదిగా, సమృద్ధిని కలగజేసేదిగా ఇవన్నీ కూడా తెలియజేస్తూ వచ్చాడు. ఆయన ఎలాంటి గొప్ప దేవుడు, ఆయన ఎంత బలవంతుడైన దేవుడు, ఆయన మరి ఒక పక్షిరాజుతో ఇక్కడ 11వ వచనంలో మనం చూడవచ్చు, 32:10-11 అక్కడ మనం చూస్తూ ఉంటాం పక్షిరాజుతో పోల్చుకుని పక్షిరాజు ఏ రీతిగా మరి ఆ యొక్క ఈ 10-11 వచనాల్లో ఆయన యొక్క పిలుపుని, ఉపదేశాన్ని, కాపుదల పక్షిరాజు తన యొక్క పిల్లలను ఏ రీతిగా కాపాడుకోగలుగుతుందో అనే రెక్కల క్రింద దాచి కాపాడగలుగుతుందో ఇక్కడ మనం చూడగలుగుతూ ఉంటాం. పిలుపు, ఉపదేశము, కాపుదల వారికి ఎందు కొరకనంటే ఆ ఉపదేశము ద్వారా, ఆ పిలుపు ద్వారా, ఆ ప్రత్యేకత ద్వారా దేవుని యొక్క భద్రతను కాపుదల కలిగి ఈ ప్రజలు భూమి మీద ఒక ప్రత్యేకమైనటువంటి వారిగా జీవించాలి, ఆయన నామాన్ని గొప్ప చేయాలి, ఆయనకు ఎంతో అత్యాస్పదంగా వీళ్ళు ఉండాలి. అంత మాత్రమే కాదు గాని భూమి మీద ఉన్న సమస్త వంశవాళికి వీళ్ళు ఆశ్చర్యకరంగా ఉండాలి. అయితే ఇలాంటి ఆధిక్యతను వీళ్ళు కోల్పోతూ వచ్చారు. కాబట్టి దేవుని యొక్క ఉగ్రత, ఇక్కడ దేవుని యొక్క కోపము అనేది వారి మీద వచ్చినట్లుగా మనం చూడొచ్చు. ప్రేమ మీద అందుకనే నాకు కోపం పుట్టించారు, నాకు రోషాన్ని కలగజేశారు, కాబట్టి జనము కాని వారి వలన నేను మీకు రోషాన్ని పుట్టిస్తాను, అవివేక జనం వలన వారికి కోపం పుట్టిస్తానని చెప్పి ప్రేమ దేవుడు వారిని విడిచిపెట్టినట్లుగా అక్కడ అంటాడు. జీవమును ఏది కోరుకున్నారు ఇలానంటే 29వ అధ్యాయం ద్వితీయ ఉపదేశకాండం 29:19 అంటాడు, నేటి జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నీ ఎదుట ఉంచి ఉన్నాను అని అంటాడు. భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా పిలుస్తున్నా. కాబట్టి జీవాన్ని మరణాన్ని వారి ముందు పెట్టాడు, ఆశీర్వాదాన్ని శాపాన్ని వారి ముందు పెట్టాడు. వారి ముందు పెట్టి భూమిని ఆకాశాన్ని సాక్షులుగా పిలుస్తున్నాడు అని అంటే ఇజ్రాయెల్ ప్రజలు దేన్ని కోరుకుంటారు? జీవాన్ని కోరుకుంటారా? మరణాన్ని కోరుకుంటారా? ఆశీర్వాదాన్ని కోరుకుంటారా? మరి శాపాన్ని కోరుకుంటారా? మరి మీరు నాకు సాక్ష్యం చెప్పాలి రాబో తరములో. కాబట్టి ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గుము అని చెప్పి దేవుడే పిలుస్తుంటున్నాడు. అయితే ఈ ప్రజలు ఆశీర్వాదానికి బదులుగా శాపగ్రస్తులుగా తయారయ్యారు, జీవమునకు బదులుగా మరణానికి కొని తెచ్చుకుంటూ వచ్చారు. కారణం హేయమైన కృత్యాలు, హేయమైన కార్యాలు, కారణం వ్యర్థమైన ప్రవర్తన, కారణం హృదయంలో తగిపోయే ప్రజలు, కారణం దేవుని యొక్క సంగతులు గాని, దేవుని యొక్క ఉద్దేశాలు గాని, దేవుని యొక్క సంకల్పాలు గాని, దేవుని యొక్క మార్గములు గాని ఏమాత్రం కూడా గ్రహించిన వారే లేరు. కాబట్టి వాళ్ళు శాపగ్రస్తులై భూమి మీద తిరుగులాడుతున్న పరిస్థితిని మనం చూడొచ్చు. తర్వాత రాజుల కాలంలో వారిని ఏ రీతిగా అప్పజెప్తూ వచ్చాడు? పైపెచ్చి రాజుల కాలం ఎందుకు? వీళ్ళు దాటి వెళ్లిన తర్వాత న్యాయాధిపతుల గ్రంథంలో మనం చూస్తే ఎంత గొప్ప సంగతులు, అక్కడ ఎంత విచారకరమైన మాటలు. ప్రతి సందర్భంలో వారి యొక్క అవధేత స్థితిని బట్టి, దోషములను బట్టి వాళ్ళు మిద్యానీయులకు, ఫిలిస్తీన్లకు, అమలేకీలకు, ఆ రీతిగా అమరీలకు ఏ రీతిగా చెరలోనికి పంపిస్తూ వచ్చాడు, వాళ్ళకి బానిసలుగా అప్పచెప్తూ వచ్చాడో మనం చూడొచ్చు దేవుని యొక్క విషయాలు. కాబట్టి ప్రేమలుగా మరి ఇదంతా కూడా ఇజ్రాయెల్ ప్రజల గురించి మాట్లాడుతున్నాడు, దాన్ని తెలియజేస్తా ఉన్నాడు. నా ప్రజలు ఎంతో ప్రత్యేకమైన జననాంగమని దేవుడు ఎంతో గొప్పగా చెప్పుకున్న ప్రజలు ఆ దేవునికి ఎంతో దుఃఖాన్ని కలగజేస్తూ వచ్చారు. ప్రేమలుగా ఇవన్నీ ఎందుకు దృష్టాంతంగా రాయించాడు మనకి అని అంటే, ఎందువరకు నూతన నిబంధనలో ఇవన్నీ కూడా మనం చూడగలుగుతామని అంటే, దృష్టాంతములుగా వారికి కలిగి యుగాంతమందు ఉన్నటువంటి లేదు, ఈ అంత్యకాలాల్లో మనకు ఏం కలగజేయాలంటే బుద్ధిని కలగజేయాలి, అవి జ్ఞానాన్ని కలగజేయాలి, మనకు బోధన ఉపదేశాన్ని కలగజేయాలి. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఈ విషయాలన్నీ కూడా చక్కగా రాయిస్తూ వచ్చాడు. ఎందుకొరకు అనంటే వారి వలె మనం ఉండకూడదు. ఎందుకొరకు? నీవు నేను ఒక ప్రత్యేకమైన జననాంగం, ఏ జనం కాని వారి వలన వారు రోషం పుట్టిస్తానన్నాడో, ఏ అవివేక జనం వలన వారికి మరి కోపాన్ని కలగజేస్తానన్నాడో, ఆ అవివేక జనము మరి జనం కాని వాళ్ళము మనమే. అంటే ఇజ్రాయెల్ ప్రజలు కాకుండా అప్పుడు ఆ సమయంలో భూమి మీద ఉన్న వారందరూ కూడా అన్ని జనులే, అవివేకం కలిగిన వాళ్లే, దేవుడు లేనటువంటి ప్రజలే, ఎలాంటి నిబంధన లేని ప్రజలే, ఏ వాగ్దానం లేని ప్రజలే. అలాంటి ప్రజలమైన మనల్ని దేవుడు దర్శించి ప్రేమిణులుగా మనల్ని కూడా ఇంకా ఇజ్రాయేల్ ప్రజల కంటే ఎంతో ప్రత్యేకతను మనకు సంతరింపజేస్తూ వచ్చారు. ఈ మాటలు మన గ్రహింపులను తీసుకోవాలి. అప్పుడే మన యొక్క జీవితాల్లో ఆ దేవుని యొక్క గొప్పతనం కొరకు, ఆ దేవుని యొక్క మహిమ కొరకు, ఆ దేవుని గణపరచ నిమిత్తమై మనం ఏ రీతిగా జీవించగలగాలో అవన్నీ కూడా మనం గ్రహింపులోనికి రాగలుగుతాం. ఇక్కడ కూడా మనం గ్రహించలేకపోతే వారి వలె మనం కూడా శాపగ్రస్తులం అవుతామని చెప్పి ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనకు తెలియజేస్తా ఉన్నాడు. ఏంటి మన ప్రత్యేకత అనే విషయాలు మనం చూసినప్పుడు, ప్రేమినులదా, ఒక మాట నేను చదివించడానికి ఇష్టపడుతున్నాను. రెండవ కొరింథీయులకు రాసినటువంటి రెండవ పత్రిక అపొస్తలుడైన పౌలు ఈ పత్రికలో ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మనకు తెలియజేస్తున్నాడు. రెండవ కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం నుంచి ఈ మాటలో మనం నేను చదువుతున్నాను. 18వ వచనం చివరి వచనం చాలా పెద్దగా ఉంటుంది, చాలా జాగ్రత్తగా గమనించండి దీన్ని. ఇక్కడ మనం చూస్తే, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. ఈ మాట చూడండి ఎంత ప్రత్యేకంగా రాశాడు, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాం. అందుకు దేవుడు ఇలాగూ సెలవిస్తున్నాడు, నేను వారిలో నివసించి సంచరించును, నేను వారి దేవుడిని యందును, వారు నా ప్రజల యందురు, కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండు. ఈ మాట చూసారా ఏమంటున్నాడు, కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకంగా ఉండాలి, ప్రత్యేకంగా ఉండాలి. కావున అనే మాట ఎందుకు వాడాడు ఇక్కడ? కాబట్టి కావున అనే మాటలు ఎందుకు చూపిస్తామంటే, అంతకంటే ముందేదో చెప్పాడు. ఏంటి అది చెప్పింది అని అంటే, అందుకే అంటున్నాడు ఇక్కడ, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. ఈ మాట ఎంత ప్రత్యేకంగా రాయించాడు మనం గ్రహింపులకు రావటానికి. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులరా, ఈ మాట ఎంత ప్రత్యేకం. మనం కూడా ఈ లోకంలో అటు ఇటు తిరుగుతున్న వారమే, గాలికి చెదరగొట్టబడినటువంటి పొట్టు వలె ఎగిరి తిరుగుతున్నటువంటి వారమే. అలాంటి ప్రజలను ఆ ప్రభు అంటాడు యోహాను సువార్త 15వ అధ్యాయంలో, మీరు నన్ను ఏర్పరచుకొనలేదు గాని నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను. కాబట్టి ఎక్కడి నుంచి ఏర్పరచుకున్నాడు? లోకంలో నుంచి. ఎందువరకు? ప్రత్యేకపరచుకున్నాడు. మనల్ని ఏర్పరచుకోవటం మాత్రమే కాదు, నియమించుకోవటం మాత్రమే కాదు, కానీ మనల్ని ప్రత్యేకపరచుకున్నాడు. ఎందువరకు ప్రత్యేకత అనంటే, ఇక్కడ రాయబడింది, ఇదిగో జీవము గల దేవుని ఆలయమే ఉండటకు అనంటే, ప్రారంభంలో ఒక మాట తెలియజేశా, అసమానుడైన దేవుడు, సకలయుగంలో రాజైన దేవుడు, అతి పరిశుద్ధుడు, ఎవరినో సమీపింపరాని తేజస్సులో అమరత్వం కలిగిన దేవునికి నీవు నేను మనము నివాస స్థలం. ఇజ్రాయేల్ ప్రజలకు కూడా ఎలాంటి ఆధిక్యత లేదు. నువ్వు గ్రహించావా? యెరెమ్యాకాండంలో 25వ అధ్యాయంలో 8వ వచనంలో ఆయన అంటాడు, అక్కడ సినాయి పర్వతం దగ్గర మోషే గారికి తెలియజేస్తూ ఈ కథలను వివరిస్తూ ఆయన తెలియజేస్తా ఉంటాడు, ఇదిగో నేను మీ మధ్యలో నివసించినట్లు నాకు ఒక పరిశుద్ధ స్థలమును నియమించి కేటాయించి ఆ పరిశుద్ధ మందిరమును అక్కడ నిర్మాణం చేయండి, నేను ఆ మందిరంలో నా సన్నిధి ఉంచుతాను అనంటే వారి మధ్యలో ఉంచాడు. అది ఇజ్రాయేల్ ప్రజలకు అత్యాస్పదమే, కానీ వారికంటే ఎంతో ప్రత్యేకత. ఏంటో తెలుసా? ఆ నివాస స్థలము మనమే. యేసుక్రీస్తు ప్రభు ద్వారా చేయబోతున్నటువంటి తన యొక్క శరీరమును తెర ద్వారా ఒక నూతనమైన మార్గాన్ని, జీవమైన మార్గాన్ని ప్రతిష్ఠించిన దేవుడు. అంత మాత్రమే కాదు గాని, ఆ మార్గంలో ఆయన రక్తము చేత విమోచించబడిన ప్రజల గురించి మాట్లాడుతూ ఉంటాడు. జీవము గల దేవునికి ఒక పరిశుద్ధమైన ఆలయం. అందుకని ఎఫెసు పత్రిక 2వ అధ్యాయంలో 19, 20, 21 వచనాలు ఆ మాటలు రాయబడుతూ వచ్చాయి. మీరును ఆయన ప్రజలయ్యుండి పరిశుద్ధ స్థలమగుటకు, ఆయనకు నివాస స్థలముగా మీరును కట్టబడుచున్నారు అనే మాటలు మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ చూడండి ఎంత ప్రత్యేకత. అల్పులము, అయోగ్యులము, ఎలాంటి మంచితనం లేని వారము, నీతి లేని వారము, యథార్థత లేని వారం అంటే మనల్ని ఆయన నియమించుకోవటం మాత్రమే కాదు, ఏర్పరచుకోవటం మాత్రమే కాదు, ప్రత్యేకపరచుకున్నాడంట. ప్రత్యేకపరచుకుని ఆయనకు నివాస స్థలంగా ఉండటానికి మనల్ని ప్రత్యేకపరచుకుంది. ఎందుకొరకు నీలో నాలో ఈ ప్రత్యేకతను కోరుకుంటున్నాడు? ఎందుకొరకు నిన్ను నన్ను ప్రత్యేకపరచుకున్నాడు అని అంటే, ఆయనకు మన నివాస స్థలంగా ఉండాలి. ఎందుకొరకు? మనలో ఆయన ఉన్నప్పుడు మన ప్రవర్తన ద్వారా, తలంపుల ద్వారా, ఆలోచన ద్వారా మనము లోకానికి ఆయనను చూపించగలుగుతాం. ఆ దేవుడు ఇజ్రాయేల్ ప్రజల ద్వారా కోరుకున్నది అదే, కాని అది వారు చేయలేకపోతూ వచ్చారు. కాబట్టి అది సంకల్పాన్ని నెరవేర్చుకోవడానికి ప్రేమనుల ఒక నూతనమైనటువంటి విధానంలో ప్రేమనుల మానవుడు మరి ఏర్పాటు చేసుకుని దేవుడు తన స్వరత్వము చేత సంపాదించినటువంటి సంఘము ద్వారా లోకమునకు ఆయన బయలుపరచుకోవాలని ఆయన ఉద్దేశించి ఉన్నాడు. అందుకనే ఆయన అంటాడు, నేను లోకమునకు వెలుగై ఉన్నా. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఈ మాట మనం స్పష్టంగా చూడగలుగుతూ ఉంటాం. మీరు లోకమునకు ఉప్పు, మీరు లోకానికి వెలుగు. ఆ ఉప్పు వెలుగు గురించి ఇక్కడ నేను మాట్లాడతలే, కానీ అందుట్లో ఎంత ఆత్మీయ అర్థాలు దాగున్నాయో మీరు గ్రహిస్తే మన యొక్క ధనిత ఏంటో, ఎందుకొరకు దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు మనకు అర్థమవుతుంది. నేను ఒక మాట మాత్రం చెప్తాను, ఆయన దేవుడిగా ఆయన వెలుగుగా ఉన్నాడు, నిజమైన వెలుగుగా మనల్ని వచ్చి మనల్ని వెలిగించాడు. ఆయన అంటాడు, నేను లోకానికి వెలుగును అంటాడు. నేను వెళ్ళిపోయిన తర్వాత లోకానికి వెలుగు ఎవరయ్యానంటే మీరే. ఎవరిని ప్రత్యేకపరిచాడు, ఎవరిని ఏర్పరచుకున్నాడు, ఎవరిని నియమించాడు ప్రేమిణ, వాళ్లే లోకానికి వెలుగుగా ఉండాలి. అంటే వెలిగించబడిన మనము లోకానికి వెలుగునివ్వాలి. ఆ ప్రభు మన యొక్క జీవితాలను వెలిగించి మనకు ఎలా వెలుగునిస్తూ వచ్చాడో వెలిగించబడిన మనం కూడా ఆ వెలుగును ఇతరులకు కనపరచాలి అని అంటే, ఆ క్రీస్తు ప్రభు ఎందుకనుంటున్నాడు ఈ ప్రత్యేకత, మనము జీవం గల దేవుని ఆలయమై ఉన్నాము అనే సందర్భంలో అనే మాటలో మనం చూడాల్సిన విషయం ఏంటంటే, ఆయనకు మనం నివాస స్థలంగా ఉన్నాం కాబట్టి అని అంటే, మన యొక్క దేహమే ఆయనకు పరిశుద్ధమైన ఆలయము. అంటే ఆయన యొక్క సన్నిధిని ఉంచడానికి కోరుకున్న స్థలం ఏంటనంటే నీ దేహము, నా దేహము, మన దేహాలు. కాబట్టి ఆయన పరిశుద్ధుడు కాబట్టి ఆ పరిశుద్ధుడైన దేవుడు నివాస స్థలంగా కోరుకున్న స్థలము మన దేహాలు కాబట్టి మన యొక్క దేహాలను ఎంత పరిశుద్ధపరచుకోవాలి అనంటే, ఏంటి ఈ ప్రత్యేకత? నీ మాట, నీ ప్రవర్తన. ఈనాటికి కూడా విశ్వాసుల్లో అనేక మంది విపరీతమైన బూతులు మాట్లాడుతూ ఉంటున్నారు. ఏంటి, గ్రహింపులోకి రాలేదా, గ్రహించట్లేదా, లేదంటే దేవుని యొక్క భయం లేదా? ఎందుకు దావీదు గారు నేనైతే అనే మాట ప్రత్యేకతను చూస్తున్నాడు అక్కడ? నేనైతే ఆయన యొక్క ప్రపాతశయములు బట్టి ఆయన మందిరంలో నేను ఉండగలుగుతున్నానంటే ఏంటి అనంటే, కారణం ఏంటి, ఎందుకంత భయము భక్తి అనంటే, అని అంటాడు. ఆ ప్రత్యేకత ఎందుకనంటే, నేను దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాను. ఏ పాపమును నాలో ఎలనవ్వకుండా చేయడానికి నీ వాక్యం నా హృదయంలో ఉంచుకుని ఉన్నాను, నేను భద్రపరచుకుని ఉన్నా. ఎందుకు సంగతులు తెలియజేస్తున్నాడు? నువ్వు నేను గ్రహింపులోకి రావాలి, మనందరూ కూడా గ్రహింపులోకి రావాలి. ఓ ప్రేమైన దేవుని ప్రజలారా, ఈ మాటలు గ్రహించండి. దేవునికి నివాస స్థలంగా కోరుకున్నది ఏదో కాదు, నీవు నేనే మనందరమే. కాబట్టి ఆ దేవునికి ఒక పరిశుద్ధ స్థలంగా ఉండవలసిన మనమా ఉండవలసిన వారమై ఉండగా మన యొక్క వ్యర్థమైన ప్రవర్తనను బట్టి, వ్యర్థమైన మాటలను బట్టి ఆ దేవునికి నివాస స్థలంగా మనం లేకుండా పోతూ ఉంటున్నాం. అయ్యో, దేవుని ఎంత దుఃఖపరుస్తూ ఉంటున్నాం. ఆనాడు తరాల నుంచి, ఆది నుంచి, ఆది మానవుడి ద్వారా ఆయన యొక్క హృదయాన్ని దుఃఖపరిచిన వారమే ఇజ్రాయేల్ ప్రజలు, ఎంతో దుఃఖపరిచిన వారే. ఈనాడు సంఘము కూడా ఆయన యొక్క హృదయాన్ని ఎంతో దుఃఖపరుస్తూ ఉంది. ఆ ప్రభు చెప్తూ ఉంటున్నాడు. ఆలోచన చేద్దామా, ఈరోజు మన యొక్క తలంపులు ఎలా ఉన్నాయి? ఈరోజు మన యొక్క పవిత్రమైన ఆలోచనలు మనం కలిగి ఉన్నామా? ఈరోజు పవిత్రమైన తలంపులను, ఆలోచనలు మనం కలిగి ఉంటే మన మాటలు కూడా పవిత్రంగా ఉంటాయి. హృదయము నిండిన దాన్ని బట్టే నోరు మాట్లాడుతుంది. కాబట్టి నువ్వు బూతులు మాట్లాడనుకుంటే ముందు ఎక్కడ నింపుకున్నావు? నీ హృదయంలో నింపుకున్నావు. అసూయ, ఈర్ష్య, ద్వేషాలు ఇవన్నీ ఎక్కడి నుంచి బయలుదేరుతున్నాయి? నీ హృదయంలో నుంచే. అందుకే నా ప్రభు అంటాడు, నా కుమారుడా, నా కుమార్తె, నీ హృదయాన్ని నాకు ఇచ్చే ఏ అవయవాన్ని నేను కోరుకోలే. హృదయాన్ని కోరుకుంటున్నాడు. ఎందువరకు? ఆయనకి నివాస స్థలంగా చేయవలసింది అక్కడే. ఒక మనుషుడిని అపవిత్ర పాలు చేసేది అదే. కాబట్టి ఆ హృదయం పదిలంగా ఉన్నప్పుడు, ఆ హృదయం పవిత్రంగా ఉన్నప్పుడు, పరిశుద్ధంగా ఉన్నప్పుడు ఆయన నీలో నాలో నివసించగలుగుతూ ఉంటాడు. ఎంత ప్రాముఖ్యమైన విషయాన్ని, సత్యాన్ని మనకు తెలియజేసి, నీ ధనిత ఏంటో, నీ ఆధిక్యత ఏంటో, ఓ ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది అనే మాటలు మాట్లాడుతున్నప్పుడు, ఇక్కడ ఓ సంఘమా, నీ ధనిత ఎంత గొప్పది, నువ్వు ఎంత భాగ్యవంతుడివు, విశ్వాసములు ఎంత భాగ్యవంతురాలువు, ఎంత భాగ్యవంతుడో నువ్వు గ్రహించు. ఆ పరలోక స్వాస్థ్యము ఏమన్నాడు, తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలిభాగస్థులు. నీ గొప్పతనం ఇది, నీ ధన్యత ఇది ప్రేమైన వలరా. అలాంటి మనము ఆ దేవునికి నివాస స్థలంగా ఉండలేకపోతున్నామనంటే అవును అని చెప్పాలి. ఐపెచ్చు రోజు వస్తూనే ఉంటున్నాం, ఏ మాత్రం కూడా తేడా రాదు. సహవాసం టైం అంటే టైం గంట కొట్టినట్టు మనం వస్తూ ఉంటాం, కానీ ప్రవర్తన మారుతుందా? ఆ పౌలు గారు అంటాడు, మారు మనస్సు పొంది నూతన పరచబడిన వారై రూపాంతరత పొందుడై. మారు మనసు అనుభవంలో మనం ఉండిపోతున్నాం. నూతన పరిచే విధానం ఏది? నూతన పరుచుకునే విధానం ఏది? నేను నూతన పరచగలిగేది ఆయనే, ఆయన యొక్క స్వభావమే. ప్రేమనదా, ఇక్కడ ఆ రూపాంతరతలకు మనం రావాలి. సంఘమును స్థాపించిన తర్వాత ఆ సంఘం ఎలా రూపాంతరత చెందుతుందో మత్తయి సువార్త 16 అధ్యాయం దాటుకుని 17 అధ్యాయంలో మనకు తెలియజేస్తున్నాడు. అంటే స్థాపించబోయే సంఘం, కట్టబడే సంఘం ఎంత రూపాంతరతను సంతరించుకుంటుందో ఆ ప్రభు ఆ కొండ మీద మనకు చూపిస్తూ వచ్చాడు. అలాంటి రూపాంతరతలకు నీవు నేను వచ్చి ఆయన యొక్క స్వరూపంలోనికి సమరూపం గల వారిగా మనం మార్చబడాలి. అప్పుడే ఆయనకు మన నివాస స్థలంగా ఉండగలుగుతాం. ప్రేమిడదా, దినదినము ఈ పరిశుద్ధతను కోరుకుంటున్నావా? దినదినము ఈ పరిశుద్ధమైన జీవనాన్ని గడిపి ఆయన నీలో నివాసించినట్లుగా, ఆయన నీలో నివసిస్తున్నట్లుగా నువ్వు చేయగలుగుతున్నావా అంటే ఈ గ్రహింపు మనకు లేదని మనం ఒప్పుకోవాలి. ఆనాడు వాళ్ళు దేవుణ్ణి అందుకని దుఃఖపెడుతూ వచ్చారు, ఈనాడు మనము దేవుణ్ణి దుఃఖపరుస్తుంటున్నాం. రెండవదిగా ఇంకొక మాట చెప్తాను, తొందరగా ముగిస్తాను. ఇంకొక మాట ప్రాముఖ్యంగా చూడండి ఇక్కడ ప్రేమైనద, గలతీ పత్రికలో 1వ అధ్యాయం 15 వచనం, 1వ అధ్యాయం 15 వచనం, గలతీ పత్రిక 1వ అధ్యాయం 15 వచనం, ఇక్కడ పౌలు గారు రాస్తున్నారు మాటలు చూడండి. ఆయనను తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరచి తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు నేను అన్ని జనులలో తన కుమారుని ప్రకటింపవలనని. ఈ మాట ఎంత ప్రత్యేకంగా రాయించిన చూడండి. పరిశుద్ధాత్మ దేవుడు పౌలు గురించి అంటాడు ఇక్కడ, కృపచేత పిలువబడ్డాడు, అంత మాత్రమే కాదు కానీ ప్రత్యేకించబడ్డాడు. ఎందుకొరకు? తల్లి గర్భంలో పడినది మొదలుకొని ప్రత్యేకపరచుకున్నాడట. ఇంకోటి దేవుని యొక్క కృపచేత అంటే నియామకం ఎప్పుడో ఉంది, నియమించబడటం ఎప్పుడో ఉంది. అప్పుడు పిలువబడిన, అప్పుడు నియమించబడినటువంటి వాడు, నిర్ణయించబడిన వాడు తల్లి గర్భంలో పడినది మొదలుకొని ప్రత్యేకపరచుకుని తన కృపచేత ఆ కాలంలో పిలువబడుతూ వచ్చాడు. ఎందుకొరకు? దేవుని యొక్క ప్రియకుమారుడిని యేసుక్రీస్తు ప్రభు వారిని అన్ని జనులకు ప్రకటించిన నిమిత్తమై ఆయన పిలువబడ్డాడు, ప్రత్యేకపరచబడ్డాడు. నీవు నేను కూడా మనం కూడా ఎందుకొరకు ఈ ప్రత్యేకత? ఎందుకొరకు మనల్ని ప్రత్యేకపరచుకున్నాడు? ఎందుకొరకు నియమించుకున్నాడు? జగత్తు పునాది వేయబడక మునిపే నేను క్రీస్తులో నియమించుకున్నాను, ఏర్పరచుకున్నాను. ఎందుకొరకు? ఆయన యొక్క కుమారుణ్ణి నువ్వు కలిగి ఉండటం మాత్రమే కాదు గాని అనేకులకు కనపరచాలి. ఎలా కనపరుస్తావు? ఇతరులు మాట్లాడినట్టుగా మాట్లాడుతూ, ఇతరులు జీవించినట్లుగా జీవిస్తూ, లోకం యొక్క సాంప్రదాయాలు. ఆనాడు ఇజ్రాయెల్ ప్రజలు ఎందుకొరకు వాళ్ళు తగ్గిపోతూ వచ్చారంటే ఇజ్రాయేలీలో ఐగుప్తు ఉన్నటువంటి స్వభావాన్ని వారు త్వరగా విడిచిపెట్టలేకపోతూ వచ్చారు. ఈనాడు మనం కూడా లోకంలో నుంచి వేరుపరచబడ్డాం, లోకంలో నుంచి ప్రత్యేకించబడ్డాం ప్రభు ద్వారా. కానీ లోకం యొక్క స్వభావం, లోకం యొక్క ఆచారాలు, లోకం యొక్క సాంప్రదాయాలు మనలో చావలేదు. అందుకే నీలో నాలో ప్రత్యేకత లేదు. అందుకని మనలో ప్రభు నివసించలేకపోతూ ఉంటున్నాడు. ఎప్పుడు నివసించగలుగుతాడనంటే ఆ స్వభావాన్ని, లోకం యొక్క స్వభావాన్ని, లోకం యొక్క పద్ధతులను పైపెచ్చి విశ్వాసులు ఎట్ట తయారయ్యారంటే ఆ మత్తయి సువార్త 15 అధ్యాయంలో చెప్తాడు. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశంలో చెప్పి ఎవరు మరి బోధిస్తా ఉంటున్నారో అవి నిజంగా దేవుని యొక్క ఉపదేశం అని, నిజంగా దేవుని యొక్క పద్ధతి అని చెప్పి వాక్యాన్ని నిరర్థకం చేస్తారని చెప్పి అక్కడ మాట్లాడుతూ వచ్చాడు. ఓ దేవుని యొక్క ప్రజలారా, ఈ స్థితిలో ఉన్నావేమో గ్రహించు. మానవుడి యొక్క పద్ధతులు కాదు, అది దైవోపదేశం కల్పించి బోధిస్తుంటున్నారు. కల్పితమైన పద్ధతులు కాదు ఇవి, కాదు మనకు కావాల్సింది పరిశుద్ధ గ్రంథం. దేవుని యొక్క వాక్యం నీకు ఏ రీతిగా బోధిస్తా ఉంది దాన్ని నువ్వు గ్రహించు, దాన్ని గైకొను, మన యొక్క జీవితం ఎంతో సార్థకం అవుతుంది. కాబట్టి చూడండి, ఆయన అంటే సువార్తను ప్రకటించే విషయాల్లో మనం ఒక ప్రత్యేకమైన వారంగా మనల్ని ఏర్పరచుకున్నాడు. ఆ ప్రభును మనం ప్రకటించలేకపోతుంటున్నాం. ఈ విషయాలు కూడా మనం సరి చేసుకోవడానికి మనం ఎంతో విషయాలు. ఈ మాట ఇక్కడ ఐగుప్తు మళ్ళా నేను నిర్గమకాండంలోకి వెళ్తున్నాను, ముగింపులను తీసుకొస్తున్నా. ప్రేమైనది, ఇక్కడ ఫరో యొక్క హృదయాల్లో మనం చూసినప్పుడు ఈ ప్రజల గురించి మాట్లాడుతూ నా ప్రజలను నీ ప్రజల నుండి ప్రత్యేకపరుస్తాను అనే మాటలు మనం చూసినప్పుడు అక్కడ రెండు సందర్భాలు మనం చూడాలి. ఒకటి, దేవుడే ఫరో యొక్క హృదయాన్ని కఠినపరిచినట్లుగా కొన్ని చోట్ల రాయబడింది. అలాగే ఫరో తన హృదయాన్ని కఠినపరుచుకున్నాడు అని కొన్ని చోట్ల రాయబడుతూ వచ్చింది. ఏంటి, దేవుడు మనుషుల యొక్క హృదయాలను కూడా కఠినపరుస్తాడా అని అంటే, ఇక్కడ మనం గ్రహించవలసింది, అక్కడ మనము దేవుడు ప్రాముఖ్యంగా పరిశుద్ధమైన స్వభావాన్ని కలిగి ఉన్నాడు. ఆ పరిశుద్ధమైన స్వభావాన్ని కలిగిన దేవుడు తన స్వభావానికి విరుద్ధంగా ఏది కూడా చేయడు. అయితే ఎందుకొరకు ఇలా జరిగింది, ఎందుకొరకు ఇలా రాయించాడని అంటే, అక్కడ మనం ఒక విషయాన్ని గ్రహించాలి. దేవుడు తనకు తీర్పు తీస్తున్నప్పుడు ఆ తెగుళ్ల ద్వారా ఒక తెగులు మరి వారి మధ్యలో నుంచి తీసేసే సమయంలో ఫరోకి కొంత సమయాన్ని ఇస్తున్నాడు. మీరు చదవండి నిర్గమాకాండం 8వ మొదటి వచనాన్ని మనం చూస్తే అక్కడ చాలా స్పష్టంగా రాయబడింది. నిర్గమాకాండం 8వ మొదటి వచనం, యెహోవా ఏటిని కొట్టి 7 దినములైన తర్వాత అనే మాట చూస్తూ ఉంటాం. అంటే మొదటి ఆ యొక్క తెగులు, తర్వాత 2 తెగులకు వచ్చేటికి 7 దినాల సమయం ఇచ్చాడు దేవుడు. ఎందుకొరకు అని అంటే, 10 తెగుళ్లు తీసుకొచ్చాడు, తెగులు తెగులకి మధ్యలో 7 దినాలు లేదు గాని కొంత సమయము, కొన్ని ఒక రోజు 2 రోజులు అయితే ఆ సమయాన్ని దేవుడు ఫరోకి ఇచ్చాడు. ఎందుకొరకు, మేలైనను కీడైనను చేయడానికి. ఫరోకి ఆ యొక్క డెసిషన్ అంటే ఆయన ఏది కోరుకుంటాడో, మేలును కోరుకుంటాడా కీడును కోరుకుంటాడా. అక్కడ ఇజ్రాయెల్ ప్రజల ముందు మరణాన్ని జీవాన్ని ముందు పెట్టాడు, ఆశీర్వాదాన్ని శాపాన్ని ముందు పెట్టుకుంటే వాళ్ళు శాపాన్ని కోరుకున్నారు, మరణాన్ని కోరుకున్నారు. కాబట్టి ఇక్కడ కూడా ఫరో ముందు కూడా ఆ సమయాన్ని ఇచ్చి ప్రేమైన దేవుడు ఎలాంటి పక్షపాతం లేనటువంటి వాడు. రేపొద్దున ఫరో క్వశ్చన్ చేయొచ్చు, ఓ దేవుడా నాకు మరి సరైన సమయాన్ని కూడా ఇవ్వలేకపోయావుగా నాకు ఆలోచించుకుంటానంటే, ఇక్కడ ఈ సందర్భం వీరి మీద మరి ఎలాంటి వారిని సాక్షులుగా ఉంచాడో నాకు తెలియదు. ఇక్కడ మనం గమనించవలసిన విషయాలు, ప్రేమినులరా, ఫరో కొరకు కొంత సమయాన్ని ఇచ్చాడు, మేలును కోరుకుంటాడా కీడు చేయటానికి కోరుకుంటాడనంటే, ఫరో తన యొక్క జీవితంలో కీడును చేయటానికే కోరుకుంటూ వచ్చాడు. కాబట్టి భవిష్యత్తు ఎరిగిన దేవుడు, అందరి హృదయాలను ఎరిగిన దేవుడు, ఫరో కీడు చేయటానికే తనను తను మరి నిశ్చయించుకుంటున్నాడు, కోరుకుంటున్నాడు అని చెప్పి అక్కడ సందర్భంలో మనకు తెలియజేస్తా ఉంటున్నాడు. కాబట్టి ప్రేమనురా, దేవుడు తన యొక్క స్వభావానికి విరుద్ధంగా ఏది కూడా చేయడు. ఇక్కడ దేవుడే ఫరో హృదయాన్ని కఠినపరిచాడని రాయబడినప్పటికి కూడా ఫరోకి ఇచ్చిన సమయంలో మేలు చేయటానికి కాదు. ఎందుకొరకు, దేవుని యొక్క కృప వారిని రక్షించడానికి, ఆ యొక్క మరి సంకల్పించిన దాన్ని చేయడానికి దేవుని యొక్క కృప ప్రత్యక్షమైతే ఆ కృపకు విరోధంగా పోరాడుతూ ఉంటున్నాడు ఫరోరాజు. అందుకని దేవుని యొక్క కృపను ఎదిరించేవారు కఠినాత్మలవుతారు, హృదయాన్ని కఠినపరుచుకుంటారు. కాబట్టి ఫరో దేవుని యొక్క కృపను ఎదిరిస్తున్నాడు కాబట్టి, నేను ఇవన్నీ చూసి నీకు ఆ దేవుని ఆరాధించడానికి ఆ యెహోవా ఎవడు, నేను ఆయన మాట వినటానికి అనే మాటల్లో ఆయన యొక్క హృదయ కాఠినతను తెలియజేస్తా ఉంది. ఆ దేవుని గురించి తెలుసుకోవడానికి ఏమాత్రం కూడా ముందుకు వచ్చిన వాడు కాడు. కాబట్టి దేవుని యొక్క కృప ఏంటో, దేవుడు తన జనులను దర్శించాడనే విషయంలో ఆ కృప ఏంటో అర్థం చేసుకోలేకపోతూ వచ్చాడు పైపెచ్చు. ఆ కృపను ఎదిరించిన వాడిగా మనకు కనపడుతుంటున్నాడు. ఈరోజు ఆనాడు ఫరో హృదయాన్ని కఠినపరుచుకున్నట్లుగా ఈనాడు నువ్వు నేను మన హృదయాన్ని కఠినపరుచుకుంటున్నావా? దేవుని యొక్క వాక్యం ద్వారా మనకు తెలియజేస్తూ ఉంటున్నాడు, నువ్వు పరిశుద్ధమైన మందిరంగా నీవేమన్నావు, అందుకొరకు నిన్ను ప్రత్యేకపరచుకున్నాడు అనే విషయాలు గ్రహింపులకు వచ్చినప్పుడు నీ హృదయాన్ని మరి ఆయనకి ఇవ్వవలసిన వారే ఉండగా హృదయాన్ని కఠినపరుచుకుని ఈ బోధను ఉపదేశాన్ని తప్పిపోయేవాడుగా ఉంటున్నావేమో. ప్రేమనదా, ఆనాడు ఫరోకి ఇచ్చిన రీతిగా నీకు నాకు సమయాన్ని ఇస్తున్నాడు దేవుడు, నీకు నాకు సమయాన్ని ఇస్తున్నాడు. ఎలాంటి దీవెన ఆశీర్వాదం కోరుకుంటావు? ఏంటిది విషయము, పరిశుద్ధుల తేజోవాసుల స్వాస్థ్యం అంటే మామూలు విషయమా? ఆయనకు నివాస స్థలం అంటే మామూలు విషయమా? ఆ గొప్ప దేవుని యొక్క నామాన్ని ఇతరులకు ప్రకటించే విషయం అంటే మామూలు విషయమా? లేదా జనులు లోకంలో ఆ కృప ద్వారా పిలవబడమని గుర్తుపెట్టుకున్నావా? ఓ ప్రియ సహోదరి సహోదరుడా, ఈ విషయాలు గ్రహింపులను పొద్దాం. మనం ఆయనకు నివాస స్థలంగా ఉండాలి, మనం ఆయన కుమారుణ్ణి ప్రకటించాలి. అందుకొరకే మనను కూడా ప్రత్యేకపరచుకున్నాడు. ఆ ప్రత్యేకతను కలిగినటువంటి వారంగా, ఆ ప్రత్యేకత కలిగినటువంటి దేవుడిని మనము ఆరాధించే బిడలుగా, ఆయనను ప్రకటించే బిడలుగా మనం ఉండాలి అని దేవుడు తెలియజేస్తుంటున్నాడు. కానీ ఇజ్రాయెల్ ప్రజల వలె వ్యర్థమైన ఆలోచనలు తలంపులు కలిగి హేయమైన కార్యాలు చేసి హృదయంలో తప్పిపోయిన ప్రజలంగా మనం కూడా ఉంటే, మనం కూడా వారి వలనే శాపగ్రస్తులవుతాం. ఆ దీవెనకు బదులుగా శాపము, ఆశీర్వాదానికి బదులుగా శాపము, జీవానికి బదులుగా మరణానికి ఉందించుకుంటామని చెప్పి దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి ఈ విషయాలు గ్రహింపులను కొద్దాం. మన యొక్క జీవితాల్లో దేవుడు ఎంత ప్రాముఖ్యతను సంతరిస్తూ వచ్చాడో గుర్తిరుగుదాం. ఇక నుంచైనా వ్యర్థమైన మాటలు విడిచిపెట్టి, వ్యర్థమైన తలంపులు ఆలోచనలు విడిచిపెట్టి పరిశుద్ధమైన స్వభావాన్ని కలిగిన వారమై ఆ దేవుడు పరిశుద్ధుడు గనక మనల్ని కూడా సమస్తమైన ప్రవర్తన ఎందు పరిశుద్ధుడిగా ఉండమంటున్నాడని హెచ్చరిస్తున్నాడు గనక ఆ పరిశుద్ధమైన ప్రవర్తనను జీవనాన్ని గడిపి ఆ దేవుని మనకు నివాస స్థలంగా మనము ఏర్పాటు చేసుకుని సిద్ధపరచుకుని ఆ దేవుని మనలో ప్రతిష్ఠ చేసుకుందాం. మనలో ప్రతిష్ఠ చేసుకున్న ఆ ప్రభువుని ఇతరులకు చూపిద్దాం. అది నీ నడవడిక ద్వారా, నీ మాట ద్వారా, నీ ప్రవర్తన ద్వారా చూపించగలుగుతావు. కాబట్టి ప్రేమైన వాళ్ళరా, ఎంత ప్రాముఖ్యమైన విషయాన్ని, ఎంత ధన్యతను నీకిస్తే ఆ ధన్యతను మర్చిపోతున్నావా, విస్మరిస్తున్నావా? జాగ్రత్త అని ప్రభు ప్రశ్నిస్తున్నాడు. కాబట్టి పరీక్షించుకుందాం. మన ముందు బల్ల కూడా ఉంది, దాంట్లో పాలపొందులు ఎలా పొందుకోగలుగుతావు? కాబట్టి ఈ విషయంలో క్షమాపణ కోరుకుంటూ ఇక నుంచైనా నీకు పరిశుద్ధ స్థలంగా ఉండటానికి నన్ను సిద్ధం చేయి ప్రభువా. నీ నామాన్ని ప్రకటించడానికి నన్ను ప్రత్యేకపరచుకున్నావు కాబట్టి అది ప్రకటించగలటకు నీ కృప నాకు తోడిగమని ప్రభుని అడుగుదాం. ఆ ప్రభు యొక్క కృప ఉంది, ఆ ప్రభు యొక్క క్షమాపణ ఉంది. 130 కీర్తనలు మీరు తర్వాత చదువుతారండి, సమయం లేదు. కాబట్టి ఆ కృప కలిగిన దేవుని వేడుకుందాం. ఆ క్షమాపణ మనకు అనుగ్రహింపచేసి ఆయనకు నివాస స్థలంగా మనలను, ఆయన నామాన్ని ప్రకటించే వారిని మనలను చేసుకుని ఆయన మహింపరచబడినట్లుగా ఆయన కృప మనకు తోడుగా ఉంచను గాక. ఆమేన్. ప్రజల